విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
మొత్తం ఆ దూడలన్నీ ఆ విధంగా ఆవులన్నీ కూడా అక్కడ ఉన్నవన్నీ కూడా కపిలత్వం పొందాయి, అంటే నలుపుతనం పొందాయి, నల్లగా మారిపోయాయి. కాబట్టి నలుపుని చూసి మీరేమనద్దు, నలుపు నాణ్యం అన్నారు, ఒరిజినల్ కలర్ అది. విభుదులు ఆశ్చర్యపోయారు, అక్కడున్న దేవతలు తెల్లబోయారు. ఇదే ఇంత పూర్వం హిమాలయ పర్వతంలో హిమాలయాల్లో మంచు ఖండాలు గోవులన్నీ నల్లగా మారిపోయాయి ఏమిటి అనుకుని తెల్లబోతున్నారు. మొత్తం ఆవులన్నీ నల్లబడ్డాయి, అవి ఒడిగిపోయాయి. అవి వాటి దృష్టి ఏమిటంటే తెల్లగా హాయిగా అందంగా ఉన్నాం, ఇప్పుడు నల్లబడిపోయామని కొంచెం బాధపడ్డాయి. అవి బిట్టు బెదర తక్కటి ఎవయు అదరి బెదర నిట్టుల గోవులు వారి వెసను సోముని పాలికి అవనీ శరదాని నరిగి అజుడే. అవన్నీ వణికి ఏడుస్తూ తెల్లగా అందంగా ఉండేవాళ్ళం, నల్లబడిపోయాం ఏమిటి అని చంద్రుడి దగ్గరికి వెళ్ళాయి. చంద్రుడేమో నేనేం చేస్తాను బ్రహ్మ దగ్గరికి వెడదాం అన్నాయట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ విధంగా తెలుసుకుని వచ్చాడు. వచ్చి హఠాత్తుగా మీరంతా ఇలా నల్లబడిపోయారని బాధపడుతున్నారా, శివుడికి ఆగ్రహం కలిగించారు ఆయన కించిత్ అలా ఊడవకను తెరిచేసరికి మీరు నలుపెక్కారు. పూర్తిగా తెలుసుంటే నలుపు కాదు, అది మీ జీవితంలో మీరు లేకుండా పోయేవారు. సర్లే, అయినా బోడా శంకరుడు ఆయన, అట్టే కోపం వస్తుంది అట్టే ప్రేమ వస్తుంది. శివుడి కోపం ఎంత మహానుభావుడు ఆయన, పరమ కరుణాసనాథుడు ఆయన, అంతటి దరు దయాసురు ఇప్పుడు అంతటి ప్రేమ పత్రుడు లేడు. శివో శంకర అంటే తను వచ్చేస్తాడు. ఆయనకి ఎంత కరుణాస్వరూపుడో తెలుసా అండి, ఏం నివేదనలు చేయక్కర్లేదట, ఏమి ఆయన గురించి ఎక్కువ చేయక్కర్లేదట. కాళ్ళకడుని శిరసుపై నీళ్ళ కంఠుని శిరసుపై నీళ్లు తల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవై కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాకి వానిల్టి వల్ల చెట్టు నీలగంటుని శిరస్సు మీద భక్తితో అభిషేకమే చేయక్కర్లా, తెలియక అలా నీళ్లు అలా చల్లితే చాలట, దానికే అభిషేకం చేసినంత ఆనందం పొందుతాడు ఆయన. భక్తితో పత్రియక్కర్లా, కాస్త పత్రి మూర్ఖుడను అలా విసిరేసినా చాలు, అదే తనకి పూజగా భావిస్తాడు. అంత దయ ఆ పత్రి ఇంత పారేస్తే వాడిని ప్రేమించి ఆ ఇంట్లో సాక్షాత్తు కామధేనువు నెట్టేబెట్టి కోరిన కోరిక తీరుస్తాడు. ఇంట్లో కల్పవృక్షం ఉంటే తీరని కోరిక ఉంటుందా? కల్పవృక్షాన్ని ఇంట్లో కట్టినట్టు ఆయన దయ ఉంటే అంత కరుణా స్వరూపుడైన శివుడు మిమ్మల్ని దయ చూస్తాడు. నేను వస్తాను మీ వెనక అతను నడవండి అని ఆ మహానుభావుడు ఏతించి నివృతిమై ఈశ్వర చరణ అంబుజములకు నిర్రిగి హస్తములు మొగిచి వెంటనే వచ్చాడు. గోవులన్నిటినీ వెంట పెట్టుకొచ్చాడు. ఆ పరమేశ్వరుని దివ్య పాద పద్మాల మీద సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాడు. రెండు చేతులు జోడించాడు. దేవా జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాధార అగిరాజ కేయూర బాలేందు ఘోష సద్భక్త ఘోష ఈశ భవనాశ ధార వల్లేశ అంటూ ప్రార్థన చేసి మహాత్మా అమృత సిక్తుడవై దివఖిలేశ గోవులకు ఎంగిలి లేదు. అమృతం నెత్తి మీద చల్లినట్టయ్యా, ఆ దూడ పాలు తాగుతూ ఉంటే ఎంగిల్ నెత్తి మీద పడిందని కోపించావు. ఆవులకి ఎంగిల్ లేదు. ఆవు దూడ పాలు తాగాక కడక్కుండా ఆ పాలు పిండుకు తాగితే వాడు అమృతం తాగిన వాడే. అంచేత గోవులకు ఎంగిలి లేదు. గోవులు నోరు లోంచి బయటకు వచ్చే నొరగా 5000 ఔషధాలు కలిసిందట. చెరకుడు కూడా చెప్పాడు దాన్ని. ఆవులు నెమరేసుకుంటున్నప్పుడు నోట్లోంచి చూడండి మీకు నొరగ వస్తుంది. గో ఫేనం అంటాం దాన్ని సంస్కృతంలో. ఆ ఫేనం, ఆ నురుగ, ఆ బుడగ అది గనక ఒంటికి పూసుకుంటే చిడువులు రోగాలు పోతాయి. ఆవు పచ్చికం చిడువు గజ్జి తామర ఇలాంటివి ఉన్నవాడిని ఒక 9 రోజులు స్నానం చేయించండి దాంతో మాడి మసైపోతాయి. చిన్నప్పుడు పూర్వం పిల్లలకి రోగాలు వస్తే ఒంటికి కురుపులు వస్తే ఇవి రాసేవారు. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి మందులే తప్ప చాలా చీపు ఎదురుగుండా దొరికే పవిత్రమైన ఆవు యొక్క మూత్రం విలువ తెలుసుకోలేకపోతున్నాం మనం. అందుకని బ్రహ్మదేవుడు ఏమన్నాడు, ఆవులకు ఎంగిలి లేదు. ఆ ఆవు దూడ పాలు తాగుతున్నప్పుడు వచ్చిన నురువు నెత్తి మీద పడితే నువ్వు అమృతంతో అభిషేకం పొందిన వాడి అయ్యా, అది అమృతాభిషేకం నీ మహాత్మా. ఆ చంద్రుడు ఉన్నాడు, ఆయన కిరణాలు నెత్తి మీద పడితే మనం అంతా ఆనందిస్తాం. ఆవు పాలు ఆ నొరగ నెత్తి మీద పడితే అంత ఆనందం చెందాలి. అంచేత గోవు లసగు దుగ్ధంబుల తత్వత్స పీత దుగ్ధంబు శుచియ, ఆవులిచ్చే పాలు గాని ఆవుల దూడలు తాగితే వచ్చే ఆ పాల నొరగ గాని ఇవన్నీ పరమ శుచి పరమ శుచి పరమ శుచి ఒకటి రెండుసార్లు చెప్పాడు ఆయన. కాన కోపము దక్కి కరుణింపు, కాబట్టి కోపం విడిచిపెట్టు, కరుణించు, వీటిని అనుగ్రహించు. ఒక్క కమనీయ వృషభం కప్పమిచ్చి అంటూ ఒక ఆపుతుని దానమిచ్చాట ఆయనకి, ప్రేమగా కానుకగా ఇచ్చాట. శభాష్, ఇక నుంచి వీడే నా వాహనం, వీడినే నా జెండా మీద పెట్టుకుంటాను. వీడు నంది అని పిలువబడతాడు. మొట్టమొదట నంది ఇచ్చిన విధానం అది అనమాట. తర్వాత ఆ నంది అనేక రూపాల్లో అనేక గుట్టుకులు ఇత్తాడు, అది వేరే విషయం. తొలిసారి నంది వచ్చింది ఇలాగా, ఆ నందీశ్వరుడు నాకు వాహనం, నా జెండా మీద పెట్టుకుంటున్నానన్నాడు. అంటే బ్రహ్మదేవుడు ఈ ఆవుల్ని రక్షించు, కరుణించు, వాటికి నల్లదనం వచ్చింది, వాటిని కాపాడు అని చెబుతూ ఒక కానుకిచ్చాడు. ఒక గొప్ప కోరిక కోరుకునేటప్పుడు కానుక ఇవ్వాలి అని తెలుస్తోంది దీని బట్టి. అలా కానుక ఇచ్చాక శివుడు ప్రియమంది దానిని జెండా మీద పెట్టుకున్నాడు. వాహనంబుగా చేసి సకల జనంబు నెలమి వృషభ కేతనుడనియును వృషభ వాహనుండనియు పేర్కొనగను పియుండెనదిప. ఆ విధంగా ఆభూతిని నందీశ్వరుణ్ణి తన వాహనంగా చేసుకుని జెండా మీద గుర్తుగా పెట్టుకుని ఆ మన లోపల ఉన్న ప్రతాపేశ్వర స్వామి వారు ఆ రోజు నుంచి వృషభకేతనుడు, వృషభ వాహనుడు, నందికేతనుడు, నంది వాహనుడు అని పిలువబడ్డాడు. ఆ మహానుభావుడు అలా ప్రశస్తికి ఎక్కాక ప్రసన్నుడయ్యాడు, సంతోషించాడు. బ్రహ్మ నాకు ఆనందం కలిగింది, ఇదిగో ఈ క్షణం నుంచి గోసంచారం ఎక్కడైనా చెయ్యొచ్చు, గోవులకి నిషేధం లేదు, దేవాలయ ఇళ్ళు పొలాలు వాటి ఇష్టం ఎక్కడ తిరిగినా వాటిని అడ్డం కొట్టేవాడు లేడు. ఏ పాపాత్ముడైనా అలా తిరిగి గోవుల్ని సంచారాన్ని అరికట్టి వాటిని కొడితే వాడు ఘోర నరకాలు పాలైపోతాడు, వాడి జీవితంలో నేను క్షమించను అని వాటిని అనుగ్రహించి తర్వాత ఆ నల్లని దూడలు అమాయకంగా చూస్తాడు. పుచ్చి పుచ్చి దూడలు భలే భలే చంకు చంకు ఎగురుతూ ఉంటాయి. ఎగురుతున్న దూడలు జెండాకర్రలాగా తోక ఎత్తి పరిగెట్టి ఆ దూడలు వాటి మీద ప్రేమించి అనుగ్రహించి ఆనందించి శివుడు అన్నట్టు చిరునవ్వు నవ్వుతూ కోసి వెర్రి మోకల్లారా నా నెత్తెక్కి దొక్కినా నాకు ఆనందమే, ఏదో మిమ్మల్ని అనుగ్రహించడానికి కోపించాను తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు తిరగడమే కాదు, ఈ తెల్ల ఆవులు కంటే నల్ల ఆవులకి ఎక్కువ శక్తి ఇస్తున్నాను అన్నట్టు. రేపటి నుంచి అన్ని మిగతా తెల్ల ఆవులు పుట్టచ్చు కాక ఇప్పుడు నల్లబడిన ఆవులు ఉన్నాయే నా చూపు వల్ల, వాటిని ఏం చేస్తున్నానంటే తక్కిన వర్ణంబుల గోవుల కంటే ఉత్తమత్వంబు కలుగా వరంబిచ్చి మిగతా ఆవులన్నిటికంటే చాలా గొప్ప సృష్టిలో గోవుల్లో నల్లావు కంటే గొప్ప ఆవులు, తెల్లావు గోధుమ రంగులో ఉండే ఆవు ఎర్రావు వీటన్నిటికంటే ఈ కర్రీ ఆవులకు విశేష మహత్వం ఇచ్చాము. నా జటాచూటం మీద సరాసరి ముట్టుకుని అభిషేకం చేసిన వాడికి వచ్చే ఫలితం ఈ నల్లావులు దానం చేస్తే వచ్చేవాడి ఫలితంతో సమానము అని వరమిచ్చాడు. విరించిని పంపించాడు. కావున కపిల గోప్రదానంబు గోదాన కల్పంబులకంతకు అధికమ్మని చెప్పి ఒక గోదాన కల్పం కొన్ని లక్షల ఆవులు దానం ఇవ్వడం ఎంతో, ఒక్క కపిల గోవుని నల్ల ఆవుని దానం ఇవ్వడం అటువంటిది. కపిలాఖ్యానము సుశ్లోకము దీని పఠనము శ్రుతము కలిమలోత్రేకము పాచి సుతుల అనేక ధనంబులను పెంపు నిత్యముంద్ర ఈ కపిల గోవు యొక్క చరిత్ర ఉన్నదే ఇది సుశ్లోకము పరమ పవిత్రం. దీనిని పఠిస్తే దీనిని వింటే దీనిని వినిపిస్తే వినిపింపజేస్తే కలి దోషమంతా పోతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎక్కడ పడితే అక్కడ ఎవడికి పడితే వాడికి దండం ఈ పైన దోషాలు ఇవన్నీ మహాపాపాలు పూర్వపుణ్యం పోయింది, ఆ పుణ్యం మళ్ళీ తిరిగి వచ్చింది అనమాట మీకు విన్నవాళ్ళకి, బయట వాళ్ళకి రాలేదు పాపం. కలి దోషం తొలగిస్తుంది, కొడుకుల్ని కాపాడుతుంది, తమ బిడ్డల్ని కాపాడుతుందట, అనేక విధాలైన ధనాలు ఇస్తుంది, ఆ ఐశ్వర్యం ఇస్తుంది, గొప్ప ఔన్నత్యం కలగజేస్తుంది. నాపోటి వాడికి ఇలాంటి కపిల గోవులు ఎవరో మనసులోనూ దూరి దానం ఇప్పిస్తుంది, ఇలాంటి రకరకాలైనటువంటి కోరికలు తీరుస్తుంది. ఇది పరమ పవిత్రం. గోవులకు చూడండి వినండి, విను గోవులను ప్రభాతంబున తలచుట తద్గుణములు పొగడుట కనుగొనుట అధిక పుణ్యములని ఎరిగించు జనములకు ఆగమ పండితులు. వేదం చదువుకున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసులైన మహానుభావులు చెప్పే మాట అందరూ ఏకగ్రీవంగా సమస్త శాస్త్రాలు పరిశోధించి చెబుతున్నారట. ఏమని, గోవులను ప్రభాతంబున తలచుట ఉదయం పూట గోవుల్ని తలుచుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేచి. ఎవడు ఏ దిక్కు వాళ్ళవాడు ఎలా ఉన్నాడు ఫోన్ చేయడం అనమాట, ఎలక్షన్ లో ఎవరు నెక్కారు ఇదే లేవగానే పేపర్ను ఇంత ఈ తప్ప మరొకటి ఎరగం మనం, లేవగానే పేపర్ చూడకపోతే వీడికి ఏ కార్యక్రమం కాదు. అది కాదు, ఆవుల్ని తలుచుకోవాలి. తర్వాత తద్గుణములు పొగటుట పొద్దుట పూట లేచాక ఆవుల గొప్పతనాన్ని ఈ చరిత్రను తలుచుకోవాలి. భక్తి కనుగొనుట ఎదురుగుండా ఉంటే అదృష్టం బాగుండి, అక్కడికి వెళ్ళి భక్తితో చూడాలి దానిని. ఇవి అధిక పుణ్యములని ఎరిగించు. ఆ వేద పురాణ శాస్త్రవేత్తలు ఇదే మహాపుణ్యము అని చెబుతున్నారు. కోటి సంవత్సరాలుగా చేసిన పాపాలు గాని వేలాది జన్మల్లో చేసిన పాపాలు గాని ఆవు యొక్క కోళ్ళు ఆవు యొక్క పేడ ఆవు యొక్క తోక మొదలైనవి తాకి వాటిని శిరస్సు మీద ధరిస్తే తొలగిపోతాయి. కొంతమందికి రాత్రి పడుకుంటే దుస్వప్నాలట, రాత్రి ఎవడో వచ్చినట్టు, నెత్తి మీద బాదినట్టు, లేకపోతే వీడి చేత డాక్యుమెంట్ల మీద రాయిన్ చేసుకున్నట్టు ఒక నాకు ఇలాంటి ఫోన్లు వస్తూ ఉంటాయి. నన్నంటే నాకు కల వచ్చిందండి, మా ఆయన నన్ను కొట్టిన ఆస్తి అంతా రాయించుకున్నట్టు కల వచ్చిందండి అని ఒక ఆవిడ ఫోన్. సహజం పాపం. మరొక ఆవిడ వచ్చి మా ఆయన నాకు విడాకులు ఇచ్చినట్టు కల వచ్చిందండి అంటే ఒక ఆవిడ. ఇవన్నీ దుస్వప్నాలు. ఆ దుస్వప్నాలు వస్తే ఏమవుతుంది, జనములు దుస్వప్నంబులుగని గోకీర్తనము చేయగా తత్తురితంబున వరయరు గోమయయుత వినుతాంబు స్నానమతి పవిత్రం బనగా. ఈ చెట్టకరడు వచ్చినప్పుడు వెంటనే లేచి ఆవుల్నే తలుచుకోవాలి, ఈ గోమహాత్మ్యం ఒక్కసారి ఊహించుకోవాలి. అప్పుడు ఆ పాపాలు వాళ్ళని అంటావు. ఆవు పేడ గనక బుద్ధి పొట్లేచి ఒంటికి రాసుకుంటే అది వినుత అంబు స్నానం అతి పవిత్రం అనగా, ఆవు పేడ రాసుకుని తర్వాత చేసే స్నానం ఉందే అది అనేక తీర్థయాత్రలను ఒకేసారి చేసినట్టు. ఎంత కష్టపడినా మనం ఒక ట్రిప్ ఒక వైపే వేయగలం కానీ మొత్తం భారతదేశం ప్రపంచం తిరగలమా? ఈ పుణ్య తీర్థ స్నాన ఫలితం అంతా దీని వల్ల వస్తుంది. ఇక సురభులు సౌరభేయులును సుస్థితి నాకట నుండుగాక. ప్రతి వాడు కూడా లేచి తమ పనుల్లోకి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి అలా అనుకోవాలట. ఏమని, కామధేనువు కామధేనువు సంతానం ఈ కపిల గోవులు ఇవి నా మనస్సులో ఎల్లవేళలా ఉండుగాక. నేను వాటికి ఎప్పుడైనా కాస్త గడ్డో మరి ఏదైనా ఆహార పదార్థమో ఫుడ్గా పెట్టగలుగుగాక. ఆవులు కపిల గోవుని ఎప్పుడో ఒకప్పుడు నా జీవితంలో దానం చేసే శక్తి నాకు వచ్చుగాక అని గోవులను తలంతురు బుధ బోధితు పండితులు పండితుల దగ్గర బోధితులు బోధ చేయబడిన వాళ్ళు ఇలా తలుచుకుంటారు. మూర్ఖులు జీవితంలో ఎప్పుడు నేను గోవును తలుచుకోకుందునుగాక, అవి నా దగ్గర ఉండకుండుగాక, అసలు జీవితంలో గోదానం చేయకుందునుగాక అనుకుంటారు వాళ్ళు. ఇది ఉత్తమోత్తమైన ధేను మహాత్మ్యము అని సనక సనందనాథులు పరమ పవిత్రమైన ఈ కథని ఆ నారదునికి వివరించి ఇటువంటి దోషాలు ఏవైనా జరిగినప్పుడు ఇది పరమ పవిత్రమైనది, తర్వాత ఇక మిగతా ధర్మాలు చెబుతున్నాను విను. ప్రక్షాళ్య పాదౌ ఆచిమ్య గురోరభిముఖ సద. గురువు దగ్గరికి వెళ్ళేవాడు ఇవన్నీ సదాచారంలో నియమాలు కదా, మరి అంచేత ఖచ్చితంగా చక్కగా చెబుతున్నాడు. ఇవి ఆనందంతో వినడాలి, విని ధరించాలి. ఎందుకంటే ఈ కలియుగంలో మనం చాలా దోషాలు చేస్తాం. ఇవన్నీ ఇప్పుడు మనం రెక్టిఫై చెయ్యాలేమో పాటించాలేము. అందువల్ల ఎందుకు మరి వినాలి అంటే ఆ చెయ్యలేని పాపం తొలగించుకోవడానికి అన్నమాట. అందుకని వినమంటున్నాడు ఆయన. గురువు దగ్గరికి వెళ్లే ముందట కాళ్ళు కడుక్కోవాలి. పాదవు ఆచమ్య. గురువు గారి దగ్గరికి అన్నం తిన్న నోటితోటి రోడ్డు అంతా తిరిగి వచ్చిన ఈ దిక్కుమాలిన పాదాలతోటి వెళ్ళకూడదు. ఏమని చెప్తున్నాడు, ప్రక్షాళ్య పాదవు కాళ్ళు కడుక్కొని ఆచమ్య ఆచమనం చేసుకుని గురోరభిముఖ సద అప్పుడు గురువుకి ఎదురుకుండా వెళ్ళాలి. ఆయనతో మాట్లాడేటప్పుడు ముఖం మీద ముఖం పెట్టి నోట్లో లాలాజలం అంతా ఆయన ముఖం మీద, కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నోట్లో తుంపరంతా స్నానమే. ఈ గురువు గారు వేరే స్నానం చేయక్కర్లా, గంగా స్నానం ఇది. అంచేత తుంపర పడకుండా కొంగో చెయ్యి అడ్డం పెట్టుకుని గురువుతో మాట్లాడమన్నారు. తర్వాత తస్య పాదవుచ సంగృహ్య పాదవులు ఒత్తి ఆ తర్వాత బాబు నాకు ఈ సందేహం ఉంది అని అడగాలి. అధి ఈత విచక్షణ. అప్పుడు వాడు విచక్షణ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. లేనివాడు అసలు చదవకూడదు, ఏ విషయాన్ని తెలుసుకున్నా తెలుసుకున్న వాడితో సమానుడు వాడు. ఇక చూ ఈ చెప్పేవి కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో చెయ్యవలసిన విషయం చెప్పాడు. ఏమిటది, అష్టకాసు అష్టమి నాడు, చతుర్దశి నాడు, పాడ్యమి నాడు పర్వదినాల్లో అంటే మకర సంక్రమణం గ్రహణం ఇవన్నమాట. మకర సంక్రమణాలు రెండు ఉన్నాయి మనకి, ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం. అదే మొన్న 16వ తారీఖు నాడు కర్కాటక మకర కర్కాటక సంక్రమణం, మరి రేపు సంక్రాంతి మకర సంక్రమణం జనవరిలో వచ్చేది. ఈ రెండు కూడా పర్వదినాలు. ప్లస్ పర్వదినాలు అంటే గ్రహణం, సూర్యగ్రహణం చంద్రగ్రహణం. తర్వాత శ్రావణ మాసంలో వచ్చే ద్వాదశి, భాద్రపద శుక్ల పక్షంలో వచ్చే ద్వితీయ అంటే ద్వితీయ, మాఘ శుక్ల పక్షంలో సప్తమి, ఆశ్వీజ మాసంలో వచ్చే నవమి. సూర్యుడి యొక్క మండలాకారం అంటే సంవత్సరానికి 2 సార్లు విషమూర్తులు అంటారు, అప్పుడు సూర్యుడు సరిగ్గా పగలు రాత్రి సమానంగా ఉంటాయి అన్నమాట. ఇవి చూడగానేట ఎవడైనా సరే ఏం చెయ్యాలి, ఇవి వచ్చినప్పుడు ఆ రోజు ఉదయమే స్నానం చెయ్యాలి, ఆ తర్వాత బ్రాహ్మణోత్తముడైన గురువుది ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి యథాశక్తి దేవుని దక్షిణాదులు ఇచ్చి నమస్కారం చేసి ఆ గురు దంపతులను పుష్పాలతో పాదాలు పూజించి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళినటువంటి వాడు 4 జన్మల ఘోర మహాపాతకాదులు తొలగించుకుని ఉత్తమ ఉత్తముడు అవుతాడు. ఆ రోజు గనక గురుముఖత ఏదైనా పురాణాదులు వినగలిగితే ఇక అంతటి పండితుడు అంత జ్ఞాని మరొకడు కాడు. తర్వాత ఉత్తమోత్తమైన యుగ ప్రారంభ తిథులని ఉన్నాయి. యుగం ప్రారంభం అయ్యే పూర్వకాలంలో అవి ఏమిటంటే వైశాఖ శుక్లపక్ష తృతీయ, అక్షయ తృతీయ అంటారు దీనిని. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తది అన్నమాట. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి, కార్తీక మాసంలో శుక్లపక్షంలో నవమి, మాఘమాసపు పూర్ణిమ. ఈ తిథులను యుగ ప్రారంభ తిథులు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏత యుగాత్యాహ గతిత దత్తస్య అక్షయ కారికా. ఇవి ఈ రోజులలో అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, వైశాఖ శుక్లపక్ష తృతీయ, భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి, కార్తీక శుక్ల నవమి, మాఘ పూర్ణిమ. ఈ యుగపక్షాలు యుగారంభ తిథులు ఉన్నాయే, ఇప్పుడు గనక ఇచ్చే దానం, ఈ కాలంలో ఇచ్చే దానము అక్షయ కారికా, అక్షయ పుణ్యాన్ని ఇస్తాయి. ఇంకా క్షయం ఉండదు ఆ పుణ్యం, ఆ పుణ్యం తరగదు, ఆ పుణ్యం శాశ్వతం. ఎన్ని జన్మలెత్తినా ఆ పుణ్యం కూడా తరువుకు వస్తుందట, అంత మహాపుణ్యం ఆ కాలంలో ఇచ్చేదాను. నాయన నారద, ఇది మహానందకరమైన విషయం, ఇది నీకు సత్యం, ఏతత్ సత్యం, ఇదే సత్యం అని 3 సార్లు చెప్పాడు బండి. ఇక తర్వాత కొన్ని రోజుల్లో చదువుకోకూడదట, గురువిచ్చినటువంటి మంత్రాన్ని తప్ప తక్కిన ఏ చదువుని చదవకూడని తిథులున్నాయి. ఆ కాలంలో గనక చదువుకుంటే మహాదోషంగా చెప్పారు, అనధ్యాయ తిథులు అంటారు వీటిని. ఆ సమయంలో చదువుకోవడం కూడా దోషమేట. ఏమిటది అంటే శ్రాద్ధం ఉన్నప్పుడు చంద్ర సూర్య గ్రహణాలు, ఉత్తరాయణ దక్షిణాయన కాలం, భూకంపం, దుర్దినాలు అంటే దుర్దినాలు అంటే ఇంట్లో చావు కబురు వచ్చినప్పుడు అనమాట, ఆ రోజున మాత్రం ఈ సంస్కృతం ఇలాంటి పురాణాలు ఇంట్లో చదువుకోకూడదు, తమంత తాము అసలు చదవకూడదు, దోషం. ఇక పైన ఉన్న రోజుల్లో తెలియక చదువుకున్నామండి మేము, ఏమిటి దోషం అంటే అటువంటి వాళ్ళకి సంతానం పీడిస్తారు, సంతాన నష్టం అవుతుందట, అది ఇబ్బంది. అందువల్ల ఆ అటువంటి వాళ్ళు బ్రహ్మఘాతకులతో సమానం కనుక వాళ్ళు ఈ పైన చెప్పిన ప్రతిపత్తి తిథులు మొదలైనటువంటి యుగారంభ తిథులు ఉన్నాయే ఆ తిథులలో దానం చేసుకుని ఆ దోషం తొలగించుకోవాలి. ఇక చదవకుండా సొంత పెత్తనంతో ఎవడో ఏదో అన్నాడండి, టీవీ సీరియల్లో శ్రీకృష్ణుడు నీళ్ళల్లో దూకినట్టు వచ్చిందండి, నీళ్ళల్లో దూకాడంటే నిజమైన అంటే అడుగుతారు. ఆ టీవీ సీరియల్ కానీ వాడు కథ కోసం ఏవో చెబుతాడు, లేకపోతే ఎవడో వచ్చి కీచుకుండేమో భీముడు కత్తిపెట్టి పొడి చంపేట ఇది కథట అని చెబుతున్నాడు. అంటే వీడు స్వయంగా చదవకుండా చెబుతున్నాడు. అలా కాదు, అయితే శాస్త్ర విషయంలో అథారిటేటివ్గా చదివి చెప్పాలి, లేదా చదివిన వారి ద్వారా ఇది పురాణంలో అవునా కాదా అని నిర్ధారించుకుని ఇతరులకు చెప్పాలి. ఎక్కడో ఏదో చూసి దానినే శాస్త్ర ప్రమాణం అనుకోవడం కూడా దోషమే, అది చెయ్యకూడదు. అలాంటి వాడికి కూడా భవతి నిష్ఫలం, సర్వం నిష్ఫలం. మరి మాకు ఎలా తెలుస్తుంది, మేము స్వయంగా చదువుతలేము, ఇప్పుడు పురాణం వింటున్నాం, ఏమని చెబుతున్నాం, 25వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉంది బాబు, ఇంక ఇది ప్రమాణం, 600వ అధ్యాయంలో ఆ శ్లోకం ఉంది. ఇవి ప్రమాణాలు. ఇవి కాకుండా పుక్కిటిగా బయట నోటుకొచ్చిన వ్యవహారంలో ఉన్నటువంటి విషయంలో మాత్రం అవి ఖచ్చితమైన నమ్మితేనే చెప్పాలి. అవి ఖచ్చితం అవునో కాదో తెలుసుకోలేనప్పుడు వాటి జోలికి వెళ్లకుండా ఏదో విన్నాం వదిలేయటం. ఇతరులకు ఏదైనా ఒక విషయం చెప్పే ముందు అది శాస్త్ర ప్రమాణం అవునా కాదా అని మాత్రం చెప్పాలి. లేకపోతే చెబితే అది కూడా దోషమే. కపిలుడు పాతాళంలో ఉన్నాడు అన్నాను నేను. అది సుస్పష్టంగా నారద పురాణం, భాగవతం, దేవీ భాగవతం ఇవన్నిటిలో ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాడండి? తిరుపతిలోనే ఉన్నాడండి కపిలుడు. కపిల తీర్థం అక్కడ ఉంది కదా అని అడిగారు అనుకోండి, కాదమ్మా ఇందులో ఉందంటాం మనం, కాదు అని వాదించారు అనుకోండి, ఇది నాస్తిక వాదం. కాబట్టి ఏదైనా ఒక విషయం చెప్పే ముందు ఆ శాస్త్రంలో ఉంది అనుకుంటే దాన్ని ఖచ్చితంగా ప్రమాణంగా చెప్పాలి, లేకపోతే తెలియకపోతే నోరు మూసుకు కూర్చోవాలి, ఇది నియమం. ఇటువంటి వాళ్ళు విడివాదం చేస్తే అది దోషం కనుక ఆ దోషం తొలగడానికి కూడా పైన చెప్పిన యుగ ఆదితిథుల్లో దానం చేసుకుని బయటికి రావాలి అని అక్కడికి ఆ విషయాన్ని చెప్పి ఇక 26వ అధ్యాయంలో మరికొన్ని విశేషాలను ఈ నారద మహర్షికి సనక సనందనాథులు ఇలా చెబుతున్నారు. ఇక్కడ నుంచి మనకి వివాహ సంబంధమైన నియమాలు గుర్తుపెట్టుకోండి. ఇవి పెళ్లికి సంబంధించిన కొన్ని విశేషాలు. ఈ యుగంలో ఎంతవరకు పాటించగలిగితే అంతవరకే కానీ పరిపూర్ణంగా పాటించాలంటే మన వల్ల ఎలాగో కాదు. అయినా మహానుభావులు వాళ్ళు పురాణ రూపంలో మనకి చెప్పారు కనుక వాటిని వింటున్నాం. సాధారణంగా మాతృత పంచమీం ధీమాన్ పితృత సప్తమీం తథా, తండ్రి వైపు ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటారట కొంతమంది తెలియక అజ్ఞానం. అంటే సోదరి వరుస కదా. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు బిడ్డలకి పెళ్లి చాలా దోషం. అన్నగారి బిడ్డలు ఉన్నారే వాళ్ళు తమ తండ్రి తమ్ముడికి సంబంధించిన సంతానాన్ని పెళ్లి చేసుకోవడం పరమ దోషం. ఇలాంటివి ఎక్కడైనా చాలా కాలం విడిపోయి తెలియక చేసుకుంటున్నారు ఈ మధ్యకాలం. ఇప్పుడు ఏదో కజిన్స్ విడిపోయి దూరంగా ఉన్నారు, ఈవిడ కజిన్ అని తెలియదు, దురదృష్టవశాత్తు ఏ కాలేజీలోనే చేరారు, ప్రేమిస్తున్నారు, ఇవాళ ఈ దిక్కువాలని ప్రేమలోటు వచ్చి పట్టాయి, ఏమిటో అర్థం లేకుండా. ఇదంతా కలియుగం, యుగ ప్రభావం మనమేం చేయలేము. ఆ పరిస్థితుల్లో తండ్రికి వైపు ఉన్నటువంటి వాళ్ళని దురదృష్టవశాత్తు పెళ్లి చేసుకున్నా, తల్లి వైపు అయినా సరే, తల్లి వైపు అయితే 5 తరాలు దాటితే, తండ్రి వైపు అయితే 7 తరాలు దాటితే దానికి పెద్ద ప్రాయశ్చిత్తం లేదు. అలా కాకుండా చేసుకుంటే అటువంటి వాడు గురుకల్పగత దోషం, గురువు గారి భార్యని పొందిన దోషం పొందినవాడు అవుతాడు. అటువంటి మహాదోషానికి కపిల గోవు మాత్రమే విరుద్ధం, వాడికి చక్కగా ఆ పాప దోషాన్ని నివారణ చేస్తుంది. సరిగ్గా కన్యలు ఎలా ఉండాలి అంటే, రోగిణి నిత్యం రోగాలతో తీసుకుని మంచం మీద పడుకున్నామంటే పెళ్లి చేసుకోకూడదు. చేసుకున్నాక ఒకవేళ ఇష్టపడి ఆ తర్వాత అత్మాడు రోగిష్టిదానా నిన్ను చేసుకున్నానే దిక్కుమారిందానా అని పట్టుకు తిట్టకూడదు. ఒక ఆయన 1 లక్ష రూపాయల కట్నం పుచ్చుకుని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూతురి పేరు సుందరి. ఆ తర్వాత ఈయనకి 1 లక్ష రూపాయల కోసం కట్కుర్తి పెట్టి చేసుకున్నాడు ఆ సుందరి అని. అయిన తర్వాత ఎందుకో అనుమానం వచ్చింది, ఏమే నువ్వు ఎప్పుడైనా పుత్తూరు వెళ్ళావా అని అడిగట భార్యని. ఒక పుత్తూరు ఏమిటి, మద్రాసు వెళ్ళా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా అందుట. ఈయనకి అనుమానం వచ్చింది, దొంపదగా ఎన్ని ఊళ్ళు ఎదుగు తిరిగి ఉన్నట్ట, ఏం చెప్పమంటారండి, నా చెవులు ఇవిగో అని పీకిచ్చిందిట. అవి కట్టుడు చెవులు, ఇదో ముక్కు, అసలు ముక్కే లేదు ఆవిడికి, ప్లాస్టిక్ సర్జరీ ముక్కు. ఇక ముఖం అంతా మాస్కు, ఇప్పితే ఆ ముఖం భయంకరంగా ఉంది, జుట్టు బిగ్గండి పుట్టుబట్ట. ఓసి దుంపదగా ఏ ఇన్ని రోగాలు ఉన్నాయని నాకు తెలియదే అన్నాను అని ఆయన ఏడుస్తున్నట్ట. ఏడవకండి, నేనే మా నాన్నకి సలహా చెప్పా, నా రోగాలన్నిటికీ వైద్యానికి 5 లక్షలు అవుతుంది. నాన్న 5 లక్షలు పెట్టి రోగాలకి వైద్యం ఎక్కడ చేయిస్తావు, ఏ దిక్కుమాలు వాడు 1 లక్ష రూపాయలు కట్టడానికి కక్కుర్తి పడకపోతాడా, వాడికి ఇచ్చి అట్టగట్టి నన్ను ఆ తర్వాత వాడి బాటలు వాడే పడతాడు అని సలహా ఇచ్చాను, మీరు నాకు దొరికారు అందుట ఆ సుందరి. కాబట్టి పెళ్లి చేసుకోని ఎలా, ఆ తర్వాత ఏడవడం ఎలా. అందుకని రోగిణి చెయ్యవా, ఇలాంటి రోగిష్టి దానిని చేసుకోరాదు, చేసుకున్న తర్వాత పశ్చాత్తాపడి ఆవిడ్ని పీడించకూడదు, అది నియమం. తర్వాత సరోగ కుల సంభవం, నిరంతరం భయంకరమైన కుష్ఠ క్షయాది రోగ పీడితులైనటువంటి వారి వంశంలో పుట్టిన కన్యను కూడా ఆచితూచి చేసుకోమన్నారు. తనకంటే వయస్సులో పెద్దదానిని చేసుకోవడం దోషమట. అందువల్ల వయస్సులో పెద్దదానిని చేసుకోరాదు. కోపన అమ్మ నా మీద ఎవరో దండయాత్రకు చేయకండి ఇది చెప్పింది సనక సనందనాథులు నారదునికి. నిత్యం కోపంతో సీరియస్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఎందుకో తెలియదు అస్తమాటు కోపమే. ఇక ఇంట్లో పిడుగులు కడప బాంబులు అటువంటి కోపిష్టి దానిని చేసుకోరాదు. తర్వాత ఎప్పుడు కొంతమంది సైకలాజికల్ పేషెంట్లు ఏమంటే ఏమొస్తుందో తెలియదు వాళ్ళతోటి. ఆ రకమైనటువంటి మానసికమైన స్వస్థత లేని వాళ్ళని చేసుకోరాదు. పిసునాం కొండారు నేరాలు చెబుతారు ఏమండోయ్ ఏమీ లేదు ఈ సత్యనారాయణ రాకేష్ చూసి కనుకొట్టేటండి అని అబద్ధం చెబుతారట. వీళ్ళని పిసునములు అంటారు. కొండెములు నేరములు చెప్పి భర్త మీద లేనిపోని గొడవలు తెచ్చి పెట్టేవాడు. వీళ్ళని కూడా చూసుకోరాదు. తర్వాత పక్కింటి వాళ్లతో అస్తమాటు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళతో చేసుకోకూడదట. తర్వాత పురుషాకృతం పురుషులతో సమానంగా తగాదా పడుతూ ఆ పురుషాకృతితో ఉండేవారిని చేసుకోరాదట. ఇంకా చూడండి చాలా జాగ్రత్తగా వినండి. భ్రమితాం పొద్దున లేచి ఇంట్లోంచి అందరిళ్ళకి తిరుగుతూ ఉంటారు కొంతమంది. వీళ్ళని బ్రాహ్మణులు అంటారు. రామరామ ఇల్లు విడిచిపెట్టి అస్తమాట అందరింటికి ఏంటయ్ వెంకాయమ్మ గారు బాగున్నారా అని వాళ్ళింటికి వేళ్ళింటికి వేళ్ళింటికి వాళ్ళింటికి ఇంట్లోంచి వెళ్ళేరి భర్తని పిల్లల్ని వదిలేసి తిరిగే వాళ్ళని భ్రమితాం. నా మీద అనుమానం ఉంటే 8వ శ్లోకంలో చూసుకోండి 26. ఇందులో కొంతమంది ఏమో లేరు పొంది పొదొందడుగును నా గురించి చెప్పారేమో అని అనుకోవద్దు ఎవరు. నేను ఎవరి గురించి చెప్పను. ఇక్కడికి వచ్చాక విక్రమార్క సింహాసనంలాగా ఉన్నదన్నట్టుగా పురాణంలోనే చెబుతా. ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగేటటువంటి భ్రమణశీలులు సుస్పష్టంగా ఇల్లు తిరిగేవాళ్ళు. ఇటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నవాడు నరకానికి పాలవుతాడు ఆవిడ నరకానికి పోతారు. తర్వాత నిష్ఠురం ఎప్పుడు కఠినమైన వాక్కులతో భర్తని పుట్టింటి వారిని అందరినీ తిడుతూ ఉంటారు కొంతమంది. నీ మా మీ నాన్న ఇలాంటి వాడు మీ అమ్మ ఇలాంటిది వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి తన వాళ్ళని పొగట్టడం ఈ అత్తారింటి వాళ్ళని తిట్టడం. వీళ్ళని నిష్ఠుర స్త్రీలు అన్నారు. వీళ్ళని కూడా పెళ్లి చేసుకోరాదు. బహ్వ ఆశిని కొంతమందికి విపరీతమైన ఆకలి భీమసేనుడికి మళ్ళీ పొద్దున్న లేవగానే ఒక 2 కిలోల చద్దన్నం తర్వాత గంటకి ఓ వాయి ఇడ్లీలు ఆ తర్వాత కాసేపు ఉన్నాక పెసరట్టు ఉప్మా ఆ తర్వాత ఇంకేదో ఇలా 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 అధిక ఆహారం తీసుకునే వారిని చేసుకోరాలి. కొంక జపం చేసే వాళ్ళని. తర్వాత నాస్తిక స్త్రీని మహాకాళి కలహ క్రోధన ఇటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోరాదు. తర్వాత ఇంకా చెప్పారు సదా రోదన శీలంచ ఎల్లవేళలా ఏడుస్తూనే ఉంటుంది. ఈ ఏడుపు అర్థం పర్థం లేదు. ఈ ఏడవడంలో కూడా రకరకాల రాగాలతో కాంభోజీ రాగంలో కలహంశీ రాగంలో శ్యామరాగంలో రకరకాల రాగాల్లో ఏడుస్తూ ఉంటారు. ఇటువంటి వారిని పెళ్లి చేసుకోరాదు. కుత్సిత బుద్ధి కలిగిన వారు దొంగతనం బుద్ధి కలిగిన వాళ్ళు అధిక నిద్రాసక్తిని నిద్రాశీలం ఎప్పుడు నిద్రేట. పొద్దున్న 8 లేవడం మళ్ళీ 10 పడుకోవడం మళ్ళీ 3 లేవడం మళ్ళీ 5 పడుకోవడం ఇలా ఎల్లవేళలా నిద్రపోయే అధిక నిద్రాశీల స్త్రీలను కూడా వివాహం చేసుకోరాదు. వ్యర్థంగా నవ్వడం వ్యర్థంగా పలకడం లోక ద్వేషం పొందడం పరనింద చేసేవారు. తర్వాత తస్కరం దొంగతనం చేసే స్త్రీని వీళ్ళని పెళ్లి చేసుకోరాదట. ధూర్తురాలు పేకాట ఆడే ఆవిడ్ని మద్యపాన రథాంతత ఆడవాళ్ళలో కూడా తాగేవాళ్ళు లేరా. మొన్న టీవీలో తేజ టీవీలో న్యూస్ లో చూపించారు ఒకరినొకరు ఏమిటో పైగా టిక్కు టిక్కు అని గ్లాసులు కొట్టుకుని మరీ తాగుతున్నారు. ఈ కలియుగంలో రామచంద్ర ప్రభు ఇది చూడటం కూడా దోషమే. వీళ్ళని కూడా పెళ్లి చేసుకోరాదు. ఈ భయంకరమైన దోషాలుగా చెప్పారు. సాధారణంగా ఇన్ని దోషాలు మరీ ఉంటే మన పురాణానికి ఎలాగో రారు కాబట్టి నాకేం పెంకలేదు. అయితే మరి ఎలా తెలుస్తుంది ఒక పెళ్లి రోజు ఎవరెలా ఉంటారో ఈ మగవాడికి లక్షణాలు ఉంటాయో ఆడవాళ్ళకి లక్షణాలు ఉంటాయో ఇవన్నీ ఎలా తెలుస్తాయి? లోకంలో సహజంగా వినికిడిని బట్టే కదా ఏం జరిగినా. అది ఇలాంటి వాళ్ళ వల్ల ప్రమాదం. కాబట్టి నీ ప్రయత్నం చేయట్లు నీ పురాకృత కర్మ ఉందే అది వద్దన నీ వాళ్ళని అడ్డుకడదు. ఆయన భగవంతుడి మీద భారం వేసి ధ్యానశీలు హరిభక్తి పరాయణులైన వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన నవ్వుకుని పెడితే వాళ్ళకు మాత్రం ఇటువంటి ఇబ్బందులు కలగవు. ఇటువంటి దోషాలు వచ్చినప్పుడు 100 రూపాయలు పరమ పవిత్రమైన కపిల గోవుని నియమబద్ధంగా నెలలో 2 నెలల్లో సేవించి ప్రదక్షిణ చేస్తే ఆ పాప భారం కొంత తగ్గుతుంది. హరినామ స్మరణ అన్నిటికీ గొప్ప ఔషధం. అంచేత ఈ యుగంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరమ పవిత్రమైన ఔషధాన్ని ఉపయోగించాలి. కర్తృపుత్రేషు యానారి సర్వదా నిష్ఠురా భవేత్, పరానుకూలిని యాచ సర్వదా తాం పరిత్యజే. పూర్వకాలంలో భర్త ఎటువంటి వాడైనా సతూపమ్మ అని భార్యకి చెప్పారు, భార్య ఎటువంటిదైనా సతూపు అని భర్తకి చెప్పారు. ఈ కలియుగానికి మాత్రం అంటే ఒక నియమం ఉన్నదట, ఏ స్త్రీ అయినా భర్తని పిల్లల్ని పట్టించుకోకుండా నిష్ఠురంగా కోపంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఆవిడ విడిచిపెట్టేయచ్చు, దోషం లేదు. తన భర్తకు అనుకూలంగా ఉండడం మాని పరపురుషుడితో అనుకూలంగా ఉంటే వాళ్ళని తక్షణం విడిచిపెట్టేయమన్నారు. అలాగే తాగి వచ్చి తందనాలాడి భర్త భార్యను చిత కొట్టేస్తూ హింసిస్తూ పీడిస్తూ దుష్టుడై డబ్బంతా తగలపెట్టేస్తున్నప్పుడు అటువంటి వాడిని విడిచిపెట్టేయించని భార్యకి చెప్పారు. ఈ యుగంలో అటువంటి వాళ్ళని తక్షణం విడిచిపెడితే ఏ దోషము రాదట. సర్వథా తాం పరిత్యజేత్తన్నాడు, ఏ రకంగా చూసినా విడిచిపెట్టి దోషం వెళ్ళి. దీని విషయంలో అత్యంత పురాకృతమైన పూర్వభావే పరస్పర పాతకాలపు ఒక కథ ఉన్నది. విన్న కోటాగ్రహారేచ పురాస్తి కలహశీలిని. పూర్వం విన్న కోట గ్రామం ఉన్నదట, అదొక అగ్రహారం. మనకి పేరైపోయినంత ఒకప్పుడు అగ్రహారం ఎలా చెప్పుకున్నారో అలాగే విన్నకోట అనే ఒక అగ్రహారం అండి. ఆ అగ్రహారంలో ఓ పరమ పుణ్యాత్మురాలు ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి ఏదో ఒక ముహూర్తంలో పెళ్ళయింది. ఆ భర్త ఎటువంటి వాడు, యాయివారం చూసుకుని బతుకుతాడట. అంటే ఇంటింటి తిరిగి భిక్షకు వెడితే వాళ్ళు బియ్యము ఆ బ్రాహ్మణ అగ్రహారం వాళ్ళు ఇచ్చేటటువంటి అన్నమో కూరలో తెచ్చుకుని భార్యకి ఇచ్చి పెట్టేవాడు. ఈ పరమపతి వ్రత ఆ భర్త తెచ్చిన మొత్తం పిండి వంటలు భోజనం ఒరే దిక్పాలనాడు నువ్వు అక్కడ కూర్చో అనే పెద్ద అరిటాక్ వేసుకుని శుభ్రంగా తిని అడుగు పొడుగు ఎంగిలి ఏమైనా అంటే అక్కడ విడిచిపెట్టి వెళ్ళేదిట. అప్పుడు ఈ వెర్రాడు అటు ఇటు చూసి లోపలికి వచ్చి ఈయన సంపాదించింది ఆవిడ విడిచిపెట్టినటువంటి శేష భోజనం ఉంటుందిగా ప్రసాదం, దానినే కళ్ళకద్దు ఫోన్ చేసేవాడు బాబు. పోనీ ఏదో వీడు తెచ్చిపెట్టాడు, ఆవిడ తినేసి ముందు తన పొట్ట చూసుకుని తగ్గింది వాడికి పెట్టింది అక్కడితో వదిలిందా. ఈవిడ అందుట నాకు చేతులు లాగుతూ ఉంటాయి, చేతుల తీటవో నురుము చేసద నా మరణాలకి నా చేతులు లాగుతూ ఉంటాయి, అదే తేట అంటారు. ఆ చేతుల తీటవు నురుము చేసేదా, దీనికి మరి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ లాగుతున్న చేతులకి ఏమిటి, ప్రతిరోజు ఒక వీసెడు గోంగూర నార తెచ్చి ఆ గోగునారతో చక్కగా పగలు భోజనానంతరం పేరి కాసేపు పడుకుని సాయంకాలం అయ్యాక వీడిని తీసుకెళ్ళి దొడ్లోకి, వీళ్ళు అందరికీ వినపడకూడదు, కొంచెం దొడ్లోకి తీసుకెళ్ళి ఈ తాడు తెగితే బాధ్యత. ఈ గోగు తాడు తెగితే సరే సరే, ఈ తాడు తెగుతున్నాము వాడు ఏమవుతాడని ఆలోచించుకోరా, ఈవిడ చేతి కష్టం తీరాలట. అందుకని నా మొరను ఆలకింపు మాదిటి పైగా, నా మొర ఆలకించు ఈ దెబ్బలు తిను, నా చేతుల యొక్క ఆ లాగుడు తగ్గుతున్నదని అన్నదట. ఇలా రోజు ఒక గోంగూర తాడు, పాపం ఈయన కాదు ఆ యాయవార బ్రాహ్మణి వీపు మీద పగిలేది. అయినా ఆవిడ్ని అనుకూలవతిగా భావించి ఆవిడతోటే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి విడిచిపెట్టకూడదని కాపురం చేస్తున్నాడు వాడు. ఒక రెండు మూడేళ్లు వీడు ముష్టి తేవడం, భోజనం, ఆహార పదార్థాలు తేవడం, ఆవిడ భోంచేయడం, మిగిలిన నీరు తినడం, రాత్రికి దెబ్బలు తినడం, ఇది ఒక కార్యక్రమం కొంతకాలం కొనసాగింది. ఒకనాడా విప్రుడు మనములో అకళంక స్థితి నుండి, ఒకనాడా విప్రుడు మనస్సులో నిష్కల్మషమైన స్థితిలో ఉండి రోజు ఈ దెబ్బలు తింటున్నాను, ఎప్పటికైనా విభక్తి ఉందో లేదో, ఈవిడు వదలలేడు, అదొక వ్యామోహం. ఒక్కొక్కసారి దురదృష్టం ఏంటంటే విడిచిపెట్టలేను, అదొక వ్యామోహం ఉంటుంది. ఈ వారి కూడా దొరకదు, వండి వార్చిపెట్టి దొరకదు అనుకుంటున్నాడు. అనుకోకుండా అలా అనుకున్న సందర్భంలో వాడి దృష్టి బయట నుంచి వెడుతున్న కపిలు గోవుల యొక్క మంద మీద పడిందట. నల్లని ఆవులు కొన్ని వెడుతున్నాయి, వాటి మీద దృష్టి పడిందట. వాటికి నమస్కారం చేసుకున్నాడు. అయాచితంగా గబుక్క రెండు చేతులు వాటంతా వేరేచి నమస్కారం చేసుకున్నాడు. ఆ రోజు ఓ స్నేహితుడు వచ్చి ఒక శుభలేఖించి, పురుగుళ్ళు ఉంటున్నానరా, నువ్వు నేను మిత్రులం చిన్నప్పటి నుంచి, నేను పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లికి రావాలి, ఓ వారం ముందు రావాలి, వారం తర్వాత వెళ్ళాలి అన్నట్ట. ఆ శుభలేఖ చూడగానే వీడికి బ్రహ్మానందం కలిగింది. ఆ సమయంలో భార్య ఇంట్లో లేదు. ఒరే మిత్రం, నువ్వు వెళ్ళిపో, నేను వస్తానే అని ముందు వాడు ఒక ఉంటే ప్రమాదం, తన విషయం గుట్టు బయటకు పడుతుంది. అందుకని పంపేసి తర్వాత భార్య అమ్మడి చేత దెబ్బలు తిన్నాక ఆవిడకి కాస్త పాదసేవ చేసి నా మిత్రుడు వచ్చాడు ఇందాక శుభరేఖ ఇచ్చాడు, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, మళ్ళీ ఒకరి ముఖాలు చూసుకోలేదు. తన పుత్రమిత్ర ముఖరుల తనుపక చూడకయు వారు తరిగిన శింపుల్ మనుచు గృహమేది ఆశ్రమము నుండి వాని ఒక్క మోదము కలదే. తన పుత్రులు కాని మిత్రులు కాని బంధువులు కాని ఎవరైనా సరే పిలిస్తే వెళ్ళాలి. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, అశుభకార్యాలకి వాళ్ళని చూసుకోవాలి. కష్టంలో ఉంటే మీకు ఏదైనా కష్టం ఉందా, ఏం చేయండి, నా చేతనైన సాయం అని అడిగి చేతనైన సహాయం చేయాలి. ఇలా మిత్రుల్ని, పుత్రుల్ని, బంధువుల్ని వీళ్ళందరినీ పట్టించుకోకుండా వాళ్ళకి అవసరానికి సాయం చేయక, పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళక, కష్ట సుఖాల్లో పాలు పంచుకోక, ఎవరిని పట్టించుకోకుండా తిరిగి ఈ సంసారంలో ఉండేవాడు ఉన్నాడే, ఆ గృహమేది ఆశ్రమమున ఉండేది వాని ఒక్క మోదము గలది. అసలు వాడికి సంతోషం లేదు, వాడు పాపి, దుర్మార్గుడు, వాడి ముఖం చూడకూడదు అంటున్నారు. అందువల్ల నా మిత్రుడు పెళ్లిపోయి ఇంకోటి ఇంకోటి కాదు, వెళ్ళి చూసి వస్తానని. ఆ చూసొచ్చేవలే, నీ పెళ్ళి ఒకటి అయ్యిందిగా వాడి పెళ్ళా అంతే ఆవిడ కాబట్టి. నా అదృష్టం మీ అందరికీ పట్టాలా, వాడికి కొంచెం అదృష్టవం తిరుగుతాడు, కాస్త వెళ్ళి వస్తాడు. ఓ పట్టాను ఒప్పుకోలేదు, పాదసేవ చేశాడు, వేడుకున్నాడు, దండం పెట్టాడు, బతిమాలాడు, చిట్ట చివరికి ఆవిడ పర్మిషన్ ఇచ్చింది. పెళ్లికి 3 రోజుల ముందు వెళ్ళు, అంతేగాని వాడికి చెప్పాడు కదా అని వారం ముందు వెళ్ళడం, వారం తర్వాత రావడం కాదు, 3 రోజుల ముందు. అందులో ఒక రోజు నడక, 2 రోజులు అక్కడుండు, పెళ్లి రోజు ఉండు, పెళ్ళైన మర్నాడే బయలుదేరిరా, వెంటనే వచ్చి రాకపోయావా జాగ్రత్త, నా సంగతి నీకు తెలుసు కదా, టేక్ కేర్ అందుట. అలాగే అసలు మాత్రం పర్మిషన్ ఇచ్చావు, ఎంత దయాస్వరూపిడి విరువు అని మరొక్కసారి ఆవిడికి నమస్కారం చేసుకున్నట్టు. సరే పెళ్లికి ముందు బయలుదేరాడు, పెళ్లికి వెళ్ళాడు. అక్కడ మిత్రుడు వీడిని చాలా గౌరవించి మంచి మంచి పిండి వంటలతో భోజనం పెట్టాట. కళ్యాణంపు ముగుర్ముగురు వరసుత శ్రీకాంతమై, ఆ కళ్యాణం సాక్షాత్తు పరమేశ్వర కళ్యాణంలాగా చీటి వాటికి ఒట్టింపబడుతున్న పిండి వంటలు. అస్తమాటు కాఫీలు తాగుతారా, టిఫిన్లు తింటారా అని ఆ రోజుల్లో అడగర గనక పాలు తాగుతారా అని అడిగేవాళ్ళు. మరి ఎప్పటికప్పుడు భోజనాలు, మంచి కంపగా నెయ్యి వేసి తయారు చేసిన ముక్కుపొడులు డబ్బాలు, ఇవన్నీ ఆ రోజుల్లో ఒక స్పెషల్ ప్రవహించాయి. నెయ్యి అర్థం లేదు దానికి, ఆచ్యధార ప్రవాహంబు అంటాడు. నేటి ప్రవాహం అలా వెళ్ళిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఆ మిత్రుడు రేపుండు వాపుండని ఒక వారం బలవంతంగా అట్టే పెట్టాడు. ఇక్కడ సుఖంగా ఉందిగా, రాత్రికి వీపు దెబ్బలు లేవు. అందుకని ఆయన ఇల్లు మర్చిపోయి వారం రోజులు ఉండిపోయాడు. ఆవిడ హెచ్చరించిన హెచ్చరికలు మర్చిపోయాడు. 7 రోజుల తర్వాత రోజు కల్లో భార్య బాధిన విషయం గుర్తొచ్చింది. ఉలిక్కి వెళ్ళేచి, అయ్యి బాబోయ్ మా ఆవిడ చెప్పింది పెళ్ళైన మర్నాడు బయలుదేరని అన్నన్న. 1 వీక్ గడిచింది. ఈ 1 వీక్ లో అక్కడ నా భార్యకి తెలిస్తే నా శరీరం అంతా వీక్ అయిపోతుందని భయం వేసి మిత్రుడికి చెప్పి హడావిడి హడావిడిగా బయలుదేరాడు. బయలుదేరి వచ్చేసాడు. వచ్చావా, నేను చెప్పాను నా మాట వినకుండా అక్కడ వారం రోజులు మకం వేస్తావా, వెంటనే బయలుదేరిరా అంటే వినక అని ఆ క్రోధన కలహప్రియ అయిన ఆవిడ ముందు వెళ్ళి యాయివారం తిండి తీసుకురాందిట. వెళ్ళాడు, భోజనం తీసుకొచ్చాడు. ఏం చేస్తుందో ఏమిటో లోపల బెంగే శుభ్రంగా తిన్నది ఊరవతలకి రెడందిట. ఈ బాబు ఏమో ఆవిడ కొంచెం మారినట్టు అనుకున్నాడు. ఆవిడతో పాటు గోరు సచ్చి తెచ్చుకొచ్చిందిట. ఈ వీడు పెళ్లికి బయలుదేరిన రోజు దగ్గర నుంచి ప్రతిరోజు ఒక తాడు పేరింది ఎక్కడికక్కడ. అంచేత వెరసి 10 తాళ్ళు అయ్యాయి. ఈ తాళ్ళన్నీ ఇంటి దగ్గర అయితే పక్క వాళ్ళకి తెలుస్తూ ఎందుకు వచ్చిందని చెప్పేసి వరి సౌండ్ అయిపోతుందని వీడిని తీసుకుని ఊరు అవతలకు వెళ్ళింది పాప మధ్యవరాత. అక్కడ ఒక మర్రి చెట్టు కట్టేసి మళ్ళీ పారిపోకుండా మనవాణ్ణి. ఈ 10 తాళ్ళు తెగేదాకా చావు బాధ. వీడు మామో బావు అంటున్నాడు. వీడు ఎంతలో వీడితో పాటు మరెవరో గొంతు కలిపి వాళ్ళు బాబు అయ్యి బాబు అయి అంటున్నారంటే ఎవరో వీడికి వంత. ఆ మధ్యన హైదరాబాద్ లో కాంట్రాక్ట్ ఏడుపులు వాడలాగా. మీకు తెలియంది కాదు, ఈ మధ్యన హైదరాబాద్ లో కాంట్రాక్ట్ ఏడుపులు వచ్చాయి. ఏ ఇంట్లో అయినా ఏదన్నా కష్టం వస్తే అశుభం వస్తే ఏడవడానికి ఇంట్లో వాళ్ళకి టైం లేదుట. ఉద్యోగాలకు లీవ్ పెట్టడానికి ఇబ్బంది. అందుకని కాంట్రాక్ట్ ఏడుపులు వాళ్ళు పెట్టుకున్నారు. ఓసారి ఓ చోటకి వెళ్ళాం. ఆశ్చర్యం, అక్కో అక్క బావో బావో అని ఏడుస్తున్నారు. ఓరి బాబు ఎంత ప్రేమగా ఏడుస్తున్నారు వీళ్ళెవరు అని నాకు అనుమానం వచ్చింది. తెగేడ్చేస్తున్నారు పొద్దు నుంచి సాయంకాలం దాకా. మధ్య మధ్యలో బయటికి వెళ్ళి కళ్ళు తుడుచుకొచ్చి టిఫిన్ తినేసి కాఫీ తాగి మళ్ళీ కూర్చుని అక్కో బావా అక్కో. ఏమిటంటే వారానికి 25,000 కాంట్రాక్ట్. ఈ 11 రోజులు ఏడవడం కోసం పెట్టుకున్నారట. అక్కడ ఏడవడానికి ఇంట్లో వాళ్ళకి, వాళ్ళకి ఏమో రోజు 25,000 లేకపోతే నెలకు 25,000 జీతం. ఏం చేసుకోవాలి డబ్బు, మరి లీవ్ పెడితే వేస్ట్. వీడు ఎవడకో 10,000 పోసిస్తే హాయి. అది విశేషం. చివరికి ఏడవడం కూడా కాంట్రాక్ట్ అయిపోతే ఇక ఏమిటి యుగం, ఈ కలియుగం రామచంద్ర ప్రభు, ఇది దేశకాలమాన పరిస్థితి. అలాగా వీరు గారు చావు దెబ్బలు తిరిగి ఏడుస్తూ ఉంటే మరెవరు గొంతు కలిపి మరెవరు ఏడుస్తున్నారు. కాసేపు ఉన్నాక ఏడుగురు పెడబాపులయ్యాయి. వీడి కట్లిప్పింది ఇంటికి తీసుకెళ్ళింది. మర్నాడు ఉదయం మనవాడు కొంచెం కుట్టుకుంటూ భిక్షాపాత్రము తీసుకో సరిగత భిక్షాటనల్ సేయగలో. భిక్షాపాత్రం తీసుకుని ముష్టెత్తుకోవడానికి బయలుదేరాడు. బయలుదేరి వస్తూ ఊరు దాటాడో లేదో అక్కడ వాడికి సన్నగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రత్యక్షమై కనపడి, బాబు ఏ ఊరు నుంచి వస్తున్నావు అన్నట్టు. నిన్నకోట అగ్రహారం నుంచి వస్తున్నారు బాబు అన్నట్టు. ఆ అగ్రహారంలో బ్రహ్మరాక్షసులు పిశాచులు కానీ ఎవరైనా ఉన్నారా అన్నట్టు ఎదురుకుంటావాడు. మా ఊళ్ళో బ్రహ్మరాక్షసులు ఎవరు లేరండి, అయినా మా ఊరికి బ్రహ్మరాక్షసులు ఎందుకు వస్తారండి. లోపల కొడుక్కున్నాడు, ఆవిడే బ్రహ్మరాక్షసుడు కాబట్టి బయట బ్రహ్మరాక్షసులు ఎక్కడికి వస్తాను. అలా కాదండి, నేను చాలా ఏళ్ళుగా ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు మీద ఉంటున్నాను ఆవహించుకుని. నన్ను ఒక ఆవిడ సాయంకాలం వచ్చింది బాబు, రాత్రి వేళ చెట్లు మీద ఉన్న నన్ను చితకబారేసింది. ఓరు నాయనో దెబ్బలు తిని చూడు ఎలా అయిపోయానో చచ్చిపోయాను అన్నట్ట. అప్పుడు అర్థమైంది వీడెవడో బ్రహ్మరాక్షసుడు బాబు అని. ఉడికిపోయి తమరెవరు అన్నట్ట, నేను మర్రి చెట్టు మీద ఉంటే బ్రహ్మరాక్షసుని అన్నట్ట. ఆ మర్రి చెట్టు మీద ఉంటే బ్రహ్మరాక్షసుని చూసి వీడు వణుకుతున్నాడు. వణకు బాబు, నాకంటే బ్రహ్మరాక్షసులు ఆ ఊళ్ళో ఎవరో ఉన్నారనగానే అప్పుడు ఎందుకు వచ్చింది మొహమాటం అని ఈయన చెప్పాడు, ఆవిడెవరో కాదండి, నా ధర్మపత్ని అండి, నా భార్య అని మొత్తం కథంతో చెప్పి, బాబు ఒక్కరోజు మర్రి చెట్టు మీద ఉన్న పాపానికి నువ్వు చవదెబ్బలు తిన్నాను ఏడుస్తున్నావు, మరి మేము 5-6 ఏళ్ళొచ్చాం 3 ఏళ్ళొచ్చాం వరకు ఇస్తున్నాం చూడు, ఒళ్ళంతా ఎలా కాయలు కాసాయో తట్లు అన్నట్టు. ఆ బ్రహ్మ రాక్షసుండప్పుడు కటకటం పడి ఇట్లని ఆశ్చర్యపోయి ఒడిగిపోయి భయపడి బాధపడి ఇలా అన్నట్ట, రామరామ నువ్వు ఇన్నేళ్ళు స్టవ్ తప్పుకుంటున్నావు, ఒక్కరోజుకి హడిలెత్తిపోయి ఈ ఊరు వదిలిపెట్టిపోదాం అనుకున్నాను నేను, అయినా అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి ఆగాను. నాయన ఎందుకు ఇది ఆవిడ వదిలిపెట్టేచ్చు కదా అన్నట్ట. ఏమోనండి వదిలిపెడితే వెళ్ళి పెళ్ళి అవ్వదు కదా, పేదవాడిని కదా అది బెంగ అన్నట్ట. ఓ అది ఏం వ్యామోహం రా, అటువంటి భార్య విడిచిపెట్టలేకపోతున్నావా, ఓ పని చెయ్యి, నిన్ను అనుగ్రహిస్తాను నేను, ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు గారికి ఒక కూతురు ఉంది, నేను వెళ్ళి ఆ కూతుర్ని పట్టుకుంటా ఆవహిస్తా, నువ్వు అక్కడికి వచ్చేదాకా ఎంతమంది భూత వైద్యులు వచ్చినా నన్ను గెంటలేరు, నువ్వు మాత్రం భూత వైద్యం చేస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి మర్రి చెట్టు దగ్గర బ్రాహ్మణ్ అన్నావా, నేను ఆ రాజకుమార్తెను వదిలిపోతాను, రాజుగారు నీకు అగ్రహారాలు ఇస్తాడు, సుఖంగా బతుకు, హాయిగా ఐశ్వర్యం వచ్చింది కనుక మరో పెళ్లి చేసుకుని సుఖపడు, ఇది నేను నీకు చేసే ఉపకారం అన్నట్ట. అప్పుడు వీడు ఆశ్చర్యపోయి అమ్మాయి అనుకుని ఆ ముష్టి చెప్పి అక్కడే పారేసి భార్యను రెండు తిట్టుకుని నీవంటి మహాత్ముడు లేడని ఆయన్ని పొగిడి బయలుదేరాడు. ఈయన వారం రోజులు కష్టపడి నడిచి వెళ్లేసరికి మహారాజు గారు అక్కడ చాటింపేయించాడు, మా అమ్మాయికి వారం రోజుల క్రితం దెయ్యమో బ్రహ్మరాక్షసో భూతమో పట్టిందో హోయ్, విడిపించిన వారికి 100 అగ్రహారాలు పట్టా రాసి రెడీగా ఉంచారు ఇచ్చేస్తానన్నట. ఓహో మన బ్రహ్మరాక్షసుడు అన్నమాట నిలబెట్టుకున్నాడు అనుకుని ఈయన గారు ఆశ్చర్యంగా ఆనందంగా విస్మయంగా అంతఃపురానికి వెళ్ళాడు. అప్పటికి రాజుగారు చింతాక్రాంతుడై ఉన్నట్ట, వెళ్ళి ఆ రాజుగారికి, మహారాజా నువ్వేనా రాజు అన్నట్ట. రాజుగారు ఎగాదిగా చూసి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు నువ్వేనా అడుగుతున్నాడు, వీడెవడరాడు చూసి నీకేం కావాలన్నాడు, నేను మీ అమ్మాయికి పెట్టినటువంటి బ్రహ్మరాక్షసుని వదిలిస్తాను, నేను పోత వైద్యుడు అన్నట్ట. వాడికి చూస్తే ఇలా ఉన్నాడు, వీపంతా కాయరు, ఆ మొహం చూస్తే వెర్రి మొహంలో ఉంది, నీ మొహం తగలయ్యా, నువ్వేం చేస్తావు, అక్కడున్న బ్రహ్మరక్ష సామాన్యం ఇది కాదు, ఆకాశమంతయు క్రోలజాలిటి తృషామృత నాయన, ఈ మధ్యకాలం కొద్ది రోజుల క్రితమే బంగారం లాంటి నా కూతుర్ని ఎవరు ఆవహించారో ఆవహించారు, అది బ్రహ్మరక్షలో పోతాం అని ఎరగను, కానీ అర్ధరాత్రి వేళ నా కూతురు బాబోయని లేచింది, వికారంతో పెడబొప్పలు పెట్టింది, ఆకాశమంతా మింగేస్తాను దాహం అంటుంది, సప్త సముద్రాలు తాగేస్తాను అంటుంది, అంత దాహం పట్టింది, తర్వాత మనుషులు గర్పిస్తే విరుచుకు తింటాను అంటుంది, రక్త దాహం అంటుంది, భయంకర ఆకారం కుమ్మరి వికారంతో మూలుగుతుంటుంది, అటువంటి ఆకారాన్ని చూసి మేమే తల్లిదండ్రులు వెళ్ళలేకపోతున్నాం, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు, నువ్వేం వెళ్ళి విడిపిస్తావు అన్నట్ట. ఆకారాన్ని చూసి మోసపోకండి మహారాజా, ఒక్కొక్కప్పుడు మంచి విగ్రహంతో మంచి గడ్డం పెట్టుకుని మంచి బొట్టు పెట్టుకుని అడ్డంగా పెరిగిన శరీరంతో కనపడతాడు, చూడటానికి గొప్ప వ్యక్తిలా, పొట్టపోస్తే అక్షరం ముక్కుండదు, ఒక్కొక్కప్పుడు మహాపండితుడు అవ్వచ్చుగాక, ఆకారం ఇలా ఉండొచ్చుగాక, కాబట్టి ఆకారానికి మనిషి శక్తికి సంబంధం లేదు, నేను ఇప్పుడే వెళ్ళి భూతాన్ని విడిపిస్తానన్నట్టు. సరే నీకేం కావాలి, పూతే లేకపోతే అట్ల కాడలా చీపురు కట్టలా మంత్రు వచ్చారనికి ఏం కావాలన్నట, నాగం తాంత్రిక మర్యాదం నాగం మంత్ర విధంత, నేను నాకు తాంత్రిక మర్యాదలు అక్కర్లా, మీరనుకునే మంత్రవేత్తని కాదు, నేను భూత మాంత్రికుణ్ణి కాదు, నేను వేద మాంత్రికుణ్ణి, నాకివేం అక్కర్లా, నన్ను లోపల గెట్టేసి తలుపేసేయండి అన్నట్ట. చచ్చిపోతావు జాగ్రత్తతో పూర్వం 5-6 భూత వైద్యులు లోపల లాగి గోప మీద కొట్టింది ఆ రాక్షసి, చచ్చారు వాళ్ళు ఒక దెబ్బకి, కపాల మోక్షం జరిగింది నా మాట వినన్నట్ట, నాకేం అక్కర్లేదన్నాడు, లోపలికి వెళ్ళిపోయి తలుపు ఆయనే వేసేసుకున్నట్ట. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఎందుకో ఆ రాజకుమార్తె చూస్తే భయం వేసింది ఆ రూపం అది, ఓ నాయనో కొంపు తీసి వీడికి నేను గుర్తు లేకపోతే ఏమైపోతాను, ఏదో ప్రగల్భాలు పలికాను, ఈ ఆకారం ఏమిటి, మొత్తం మందిరం అంతా బీభత్సంగా ఉంది, చదరిన పొంపులు పదరిన తలుపులు కదలి చించిన హంసతూలిగములు అటునిటు వెచ్చల విడి విసరి వైచిన వస్తువులు చూడ భయంకరం పొగుచు కానవచ్చే. అటు ఇటు చెదిరిపోయిన పానుకులు, తిరిగిపోయిన మంచంగోళ్ళు, చల్ల చెదరైన వస్తువులు, ఒకటి ఒకటి నానా వీభత్సంగా ఉంది ఆ మందిరం అంతా వణుకొస్తుంది. ఎంతలో ఆ రాజకుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసుడు హోం మింగేస్తాను, నరికేస్తాను అంటూ మీదకి వచ్చాట. వణికిపోయాడు వీడు. ఏమన్నారో కంగారులో మాట రావట్లేదు. ఇంతలో వాడు వచ్చి వీపే తోడు సరిచేట. అమ్మ అబోయ్ చచ్చిపోయాను నాయనో, నేనయ్యా మర్రి చెట్టు దగ్గర బ్రాహ్మణి నీ దొంప దగ్గర తప్పేశావన్నట. నువ్వుటయ్యే కాస్త ముందే చెప్పచ్చుగా లోపలికి వచ్చేటప్పుడే ఊను ఒక్క దెబ్బ కొడితే చచ్చేవాడు. నీకోసం ఇన్ని రోజుల నుంచి కాసు కూర్చున్నాను. సరే ఇచ్చిన మాట ప్రకారంగా నేను వెళ్ళిపోతున్నాను. అయితే ఇప్పుడు నాకు ఒక ఇబ్బంది తగ్గింది. ఈ రాజకుమార్తెను ఆవహించడం వల్ల ఎన్ని ఎనుగోతులు, గేదెలు, వస్తువులు అన్ని తినేసుకొని శుభ్రంగా హాయిగా ఆహారానికి వెతుక్కోకర్లేకుండా ఉంది. ఇదే సుఖంగా ఉంది. అంచేత నీకోసం ఈవిడ విడిచిపెడతాను. ఇంకో రాజుగారి కూతుర్ని పట్టుకుంటా, చక్రవర్తి గారి కూతుర్ని. నువ్వు ఆశకొద్ది మళ్ళీ అక్కడికి వచ్చావా, నిన్నే విరుచుకు తినేస్తా జాగ్రత్త. ఇంక నువ్వు అక్కడికి రాకు. ఇక్కడ మాత్రం నేను వదిలిపెట్టి పోతున్నాను కనుక రాజుగారు నీకు అగ్రహారాలు ఇస్తాడు, సుఖంగా ఉండు. నీ భార్యను వదిలిపెట్టి సుఖంగా ఉండు అని హుమ్ మరో శబ్దం చేసి రాజకుమార్తెను విడిచి పై కప్పు పేలగొట్టుకుని ఎగిరిపోయాట ఆకాశానికి. అమ్మాయి అనుకున్నాడు, రాజకుమార్తె డామర్ కింద పడిపోయింది. మహారాజా మహారాజా అని తలుపు తీస్తే రాజుగారు ఏమైంది అన్నట్ట. లోపలికి వెళ్ళిన వాడు చావు కేకలు పెట్టారు, ఏడ్చారు, చచ్చారు, నువ్వు మాత్రం బాగానే ఉన్నావు. ఏమైందంటే బ్రహ్మరాక్షసుని వదిలించేశాను, అదిగో మీ అమ్మాయి అలా పడిపోయింది ఏమిటన్నట్ట. ఆ ఏం లేదు, కాస్త మజ్జిగ పోయిన రొట్టెలో లేచు అన్నట్ట. కాస్త మజ్జిగ పోయిగానే లేచింది ఆవిడ. రాజుగారు అన్న మాట ప్రకారంగా ఆశ్చర్యపోయి ఎంత భాగ్యం ఇది, పండితోత్తములు చూశాను, మహాత్ముల్ని చూచాను, నిత్యం స్వాధ్యాయశీల స్వాధ్యతాచారం సమాచరే. స్వాధ్యాయశీలు వేద పండితుల్ని చూచాను, అనేక ఆచారవంతుల్ని చూచాను, మంత్రవేత్తల్ని చూచాను, మహాత్ములు ఎందరెందరినో చూచాను. కానీ ఎవ్వరూ లోపలికి వెళ్ళి చచ్చిన వాళ్ళు, అరిచిన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు, ముక్కులు కాళ్ళు పగిలి పారిపోయిన వాళ్లే తప్ప ఈ భూతాన్ని వదిలించలేకపోయారు. నీ ఒక్కడవు కదా ఇంతకాలానికి రాక్షసుని విడిచిపెట్టించావు, సంతోషం, ఇదిగో 100 అగ్రహారాలు పట్టా తీసుకుపో అన్నట్ట. ఆనందంగా వెళ్ళిపోయాడు ఈయన. ఆ భార్యను వదిలిపెట్టాడు, మరో వెళ్ళి చేసుకున్నాడు, సొంతం ఉన్నాడు. ఆ రోజుల్లో డైవోర్స్కి అప్లై చేయక్కర్లా, ఆ రోజులు వేరు. అంచేత 100 అగ్రహారాలతో సుఖంగా కొద్ది రోజులు ఉన్నాడో లేదో, అంత తేలిగ్గా కర్మపాశాలు పోతాయిటండి. ఆ చక్రవర్తి గారి దగ్గర నుంచి ఓ రోజు పొద్దున్నే ఓ శ్రీముఖం వచ్చిందట. మీ ఊళ్ళో ఓ మహామంత్రవేత్త పండితుడు ఉన్నట్ట, మీ అమ్మాయికి బ్రహ్మరాక్షసి పట్టగానే వచ్చి విడిపించేట పోతాన్ని మీరేదో ఆయన నట్టే పెట్టుకుని 100 అగ్రహారాలు ఇచ్చారట, ఆయన్ని దయచేసి మా దగ్గరికి పంపించండి అని ఏకంగా ఈ రాజులకి రాజు చక్రవర్తి గారు కౌరెట్టాడు. మా అమ్మాయిని కూడా లేటెస్ట్ గా ఒక పూతం పట్టింది, ఆ పూతాన్ని మీ ఊళ్ళో ఉండే ఆ పండితుడే తొలగించాలి, ఇంకెవరి వల్ల కాదు. వెంటనే రాజుగారు వచ్చి, పండితోత్తమ, మా అమ్మాయికి పట్టించిన భూతాన్ని పంపించావు, అగ్రహారాలు ఇచ్చా, మా అందరికీ ప్రభు మేము కప్పం కడుతూ ఉంటాం ఆయనకి, చక్రవర్తి గారు, ఆయన కూతుర్ని కూడా భూతం పట్టిందిట, నువ్వు వెళ్ళి విడిపించిరా అన్నట్ట. వెంటనే వీడికి కడప బొమ్మలు డామన్నాయి గుండెల్లో. ఆయనో వెళ్ళేటప్పుడే చెప్పాడా బ్రహ్మరాక్షసుడు, ఇప్పుడు వెడితే నన్ను విరుచుకు తినేస్తాడు, లేనిపోని ప్రమాదం వచ్చి పడింది అనుకుని ఒడిగిపోయి హాయిగా ఇంటి దగ్గర ఉండగా మా ఆవిడ కొడితే కొట్టింది గారు గోంగూర కాడల దెబ్బతిని గోంగూర పచ్చని ఫోన్ చేసి బతక్కి ఎందుకు వచ్చాను ఇక్కడికి అని మనస్సులో కించిత్ వర్రి అయ్యాడు, వెంగపెట్టుకున్నాడు. అయినా మనోధైర్యం కోల్పోక, మహారాజా నా మంత్రశక్తులన్నీ ధారపోసేశాను, ఇప్పుడు నా దగ్గర మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, మీ అబ్బాయికే ధారపోసా, ఇంక నా వల్ల కాదన్నట్ట. ఇంకేదైనా చేయి, నాకు అనవసరం, ఈ ఒక్క మాట నిలబెట్టు, ఇంకా తర్వాత ఎక్కడికి పంపం. ఆ మహానుభావుడు, మా చక్రవర్తి గారు మాట కాదంటే మా రాజ్యం పోతుంది, 3 అగ్రహారాలు పోతాయి అన్నట్టు. సరే ఒక నిర్ణయాన్ని కొంచెం బయలుదేరాడు, చస్తే చచ్చామని చక్రవర్తి గారు ఈయనకి స్వాగతం ఇచ్చాడు. సుప్రభాతం సుప్రభాతం, స్వాగతం సుస్వాగతం, వస్సమాగతం భవద్భిర్యత్ మహద్భాగ్యమిదం హినః. నీ రాక మాకు ఒక మంచి ప్రభాతం అయ్యా, ఉదయం స్వాగతం, అంతకంటే మంచి స్వాగతం. సమాగతం భవద్భిర్యః, నీవు ఇక్కడికి రావడం ఉన్నదే అది మహాభాగ్యమిదం హినః. ఈ రాక మాకు మహాభాగ్యం రా అన్నట్ట. ఏమి సాధనాలు కావాలన్నాడు? ఏమి సాధనాలు వద్దండి మహారాజా, బతికుంటే నేను మీ సన్మానాలు పొందుతాను అన్నాడు. అయితే మీరు గొప్పవారండి, వినయంగా పలుకుతున్నారు, కానీ అక్కడ మా సామంతరాజు గారు కూర్చుని నిమిషాల్లో బాగు చేశారంటే మీకు అసాధ్యం ఏమిటి? వెళ్ళి రండి అని లోపలికి తోసి ఆయనే తలుపు గడిగి పెట్టేశాడు. లోపలికి వెళ్ళాడు వణికిపోతూ. అప్పుడు ఆయన భాగ్యం కపిల గోవు దర్శనం చేసుకున్నాడు అనుకున్నాగా, వెంటనే ఒక్కసారి హరినామస్మరణం చేసుకున్నాడు, గుర్తొచ్చింది హరి 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 అని అనుకున్నాడు. భగవంతుడి కష్టకాలంలో తలుచుకుంటే ఆ ఉపాయం ఆయనే సూచిస్తాడు. ఉపాయశీల పురుష అన్నారు, మహాపురుషోత్తముడైన వాసుదేవుడు ఎప్పుడు ఏం చెయ్యాలనే ఉపాయం తోపిస్తాడు. వెంటనే వీడికి ఉపాయం తోచింది. ఆ రాక్షసి బ్రహ్మరాక్షసుడు ఆ రాజకుమార్తెను ఆవహించి మీదకు వస్తున్నాడు ఆయన. ఆగాగు బాబు, నేను మర్రి చెట్టు దగ్గర బ్రాహ్మణ అన్నట్ట, ఒరే రావద్దని చెప్పాను, మళ్ళీ వచ్చావా? ఇప్పుడు విరుచిని మేర ఆ రక్తం మొత్తం చెరుకు రసం తగినట్టు తాగేస్తా, నిన్ను మింగేస్తాను అన్నట్ట. దాని తర్వాత మింగుదు గాని నాకు కష్టం వచ్చి నీ దగ్గరికి పరిగెత్తు వచ్చా, నిన్ను కొమ్మని కాదు నేను. ఏమిటి అన్నాడు. ఏముందయ్యా, మా ఆవిడికి ఎలా తెలిసిందో ఏమిటో, నేను ఆ దూరగ్రహారాలు పుచ్చుకుని ఆ రాజ్యంలో ఉన్నానని తెలిసింది. ఇన్ని రోజులు రోజుకోటి చొప్పున గోమకూర తాళ్ళన్నీ పేరు పట్టుకొస్తుంది బండి మీద వేసుకుని, అవి పుచ్చుకున్న వెంటబడేసరికి నాకు వణుకొచ్చి ఇక్కడికి వచ్చా, నన్ను రక్షించన్నట్ట. ఇన్ని తాళ్ళనగానే ఆ బ్రహ్మ రాక్షసుడి గుండె ఠారెత్తిపోయింది. ఓ అరే రాయనో, ఒక్క తాటి దెబ్బకే నాకు ప్రాణం లేచిపోయింది. 10 రోజులు 5 తాళ్ళు దెబ్బలు తింటేనే నువ్వు నేను గిలగిల్లాడా. ఇన్ని రోజులుగా ఇన్ని తాళ్ళు మోపులు బండి మీద వేసుకొచ్చిందంటే ఏమైపోతాం? కట్టుకున్నందుకు నీ చావు నువ్వు చావు, నేనిక ఈ ప్రపంచంలోనే ఉండని హిమాలయాలకు పోతానని డామ్మని ఎగిరిపోయేట, మళ్ళీ జీవితంలో భారతదేశంలో గడుగు పెట్టుకుంటా హిమాలయ పర్వతాలు అవతల కైలాస పర్వతంలో మానస సరోవరంలో చైనాకి పోయేట. అది పరిస్థితి. హమ్మయ్యా అనుకున్నాడు రామరామ బతుకు జీవుడు అనుకున్నాడు. రాజుగారి దగ్గర వచ్చాడు, రాజుగారు అర్ధరాజ్యం ఇచ్చేశాడు, హరినామస్మరణం చేసుకుని బయటపడ్డాడు. అప్పుడు వాడికి ఏమనిపించింది అంటే, వచ్చిన దానికి తీసుకోలే, హరి 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 అని అనుకోవడం వల్ల ఎంత అత్యద్భుతమైన ఊహ తడతాయి అని అప్పటి నుంచి ఒక శిలాశాసనం వేసేట. ఇప్పటికి కూడా ఈ దీని పేరేమిటి, హిమాలయ పర్వత ప్రాంగణాల దగ్గర ఆ శాసనం ఉంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఏమని అంటే, హరినామ పరాయణ, ఎవడు హరినామ పరాయణుడై ఉంటాడో అవసరానికి తగినటువంటి ఉపాయములు వాడికి భగవంతుడు సూచిస్తాడు. భక్తితో నమ్ముకోవాలి, ఆర్తితో నమ్మాలి. ఏదో మొక్కుబడిగా టేప్ రికార్డర్ తీసినట్టుగా ఊరికే హరి హరి అంటే ఉపయోగం లేదు. కేవలం అలాగే హరినామస్మరణం చేసేస్తే మోక్షం వస్తే, ఈ ప్రపంచంలో టేప్ రికార్డర్కి ముందు హరినామస్మరణం చేస్తే పుణ్యం రావాలి. ఏం చేత రామ రామ అంటుంది టేప్ ఆన్ చేస్తే, మరి దానికి మోక్షం వస్తుందా? మనం కూడా ఊరికి కూర్చుని ఏదో కాలక్షేపాని కోసం కాదు, భక్తి శ్రద్ధ. నీ భక్తి నీ శ్రద్ధ ఎంత అధికమైతే అంత ఫలితం వస్తుంది. లేకపోతే మొక్కుబిడి వల్ల లాభంలా, గంగా స్నానం వల్ల పుణ్యం అన్నాడండి, కానీ గంగా స్నానం చేసిన ప్రతివాడికి పుణ్యం ఎందుకు రాదు అంటే, కృపీటముల్ మునుంగవే జలములలోన, చేపలు లేవా, పీతలు లేవా, తాబేళ్లు లేవా గంగలో, వాటికి మోక్షం వచ్చేస్తుంది ఏంటి? అడిగే అర్థం లేదు, ఊరికే ఉంటున్నాయి. అంచేత నిజంగా ఇది గంగ, ఇది పరమ పవిత్రం అని ఆనందంతో భక్తితో విశ్వాసంతో స్నానం చేస్తే మనకు మోక్షం వస్తుంది. అందువల్లే మంత్రం గురువు దగ్గర పుచ్చుకున్న ప్రతివాడు గురువు దగ్గర పుచ్చుకున్నవాడు అందరూ అంత గొప్పవాళ్ళు ఎవరు, కొద్దిమంది మంచి సిద్ధి పొందుతారు, దగ్గర వాడు పరిపూర్ణమైన సిద్ధి పొందలేరు. ఎందుకు పొందలేరు అంటే విశ్వాసం తక్కువ. మంత్రే తీర్థే గురో దైవం యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం, తీర్థం, గురువు, వైద్యుడు ఇటువంటి వాటి మీద నీకు ఎంత విశ్వాసం ఎక్కువ ఉంటే అంత ఫలితం పొందుతావు. పరిపూర్ణ విశ్వాసం లేని వాడు తగిన ఫలితం పొందలేడు. ఇంత మహాభాగ్యాన్ని వాడు ఒకనాడు అనుకోకుండా కపిల గోవు దర్శనం వల్ల వచ్చిందిట. గోదర్శనం చేస్తే గోపాలకుడి యొక్క నామస్మరణం చేయగలం, గోపాలకుడి నామరణం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. అది కపిల గోవు యొక్క మహాత్మ్యం. అంచేత తెలిసి కాని తెలియక కాని ఆనందంతో కాని విషాదంతో కాని గోవు యొక్క దర్శనం గొప్పది. అందున వదవులకెళ్ళ గోవు కపిల గోవు వరిష్టం గనక దాని దర్శనం, దాని పంచకం శిరస్సును చల్లుకోవడం, దాని పేడ ఒంటికి రాసుకోవడం, తోకని శిరస్సు మీద పరివేష్టించడం, దూడతో కలిసిన కపిల గోవుని మహాత్ములకు దానం చేయడం, పాపాలన్నీ తొలగిపోతాయి. అది కపిల గోవు యొక్క మహాత్మ్యం. ఇక మునిశ్రేష్ట, నీకు కపిల గోవుకు సంబంధించినటువంటి ఒక విశేషం చెప్పా. కలహశీలురాలు పాపాకురాలైనటువంటి భార్య యొక్క కష్టం నుంచి మనం అటువంటి భార్య రాకుండా ఒకవేళ వచ్చినా విడిపోవడానికి అందులోంచి ఆ కష్టం నుంచి బయటపడడానికి ఈ గోవుని ఆశ్రయించడం అనే ఒక విశేషమైన కథని నీకు వివరించా.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.